ప్రత్యక్షమయ్యి అంత రూపంతో ఉంటే అక్కడ కష్టం కదా. వ్యాసుడి స్థాయికి సామాన్య మానవుడి వలె ఒక రూపం ధరించి దిగాడనమాట. వ్యాసుడు ఎంత పొడుగున్నాడో అంతే పొడుగు రూపంలోకి వచ్చాడు. అప్పుడు వ్యాసుడు తన గుహకు ఎదురుగుండా ఉన్న కొండ గుహ శుభ్రం చేసి ఇది నీ మకం అన్నాడు. అంటే ఇందులో మకం ఉండమంటావా, నేనేదో నీకు దర్శనమిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు ఆయన. కుదరదండి, మీరు ఇక్కడికి వచ్చాక వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నా దగ్గర కొద్ది రోజులు ఉండవలసిందే, అందుకే మిమ్మల్ని పిలిచాను. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండన్నట్ట. విఘ్నేశ్వరుడు మహానుభావుడు కదా, సరే ఉంటాను, ఎంతకాలం ఉండాలి? అది నీకే తెలియాలి స్వామి, అసలు ఎందుకు ఉండాలన్నాడు ఇప్పుడు ఆయన. విఘ్నేశ్వరుడు కొంటివాడు గనక అసలు ఎందుకు ఉండాలి, ఎందుకు పిలిచావు అన్నట్ట. ప్రభువు నీకు తెలియందేమున్నది, కవులకు కవివి, పార్వతీ తనయుడివి, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నా మనస్సులో ఉన్న కోరిక నీకు తెలుసున్నా నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి చెబుతాను. మహాభారతం అనే ఒక కావ్యం రాయాలి నేను. అది నేను చెబుతూ ఉంటే నువ్వు తాళపత్రాల మీద భూర్జ పత్రాల మీద రాసి పెట్టాలి. గంటను తీసుకుని తాటాకులు భూర్జ పత్రాలు తీసుకుని నేను శ్లోకం చెప్పగానే రాసిపెట్టు, ఇది నా కోరిక అనగానే ఆయన నవ్వి, నేను రాయడం అంటే అంత తేలిక కాదు, నేను రైటర్గా ఉండాలంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి, శక్తులు ఉండాలి, కొన్ని క్వాలిటీస్ లేకపోతే నేను రైటర్గా ఉండను అన్నాడు. ఏం కావాలి అన్నాడు మళ్ళీ ఈయన. నీవు నేను రాయగలిగేంత వేగంగా శ్లోకాలు చెప్పాలి. నేను చాలా వేగంగా రాస్తాను, నువ్వు ఆచితూచి కోటి జన్మ కృతం పాపం అంటే నేను రాయను. నువ్వు చెక్క ఒక శ్లోకం మొదలుపెట్టాక శ్లోకం పూర్తయ్యేదాకా మధ్యలో ఆకూడదు. శ్లోకానికి శ్లోకానికి మధ్యలో కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, కానీ శ్లోకం మొదలుపెట్టి మధ్యలో ఆపకూడదట. కోటి జన్మకృతం పాపం భస్మీభవతి తక్షణాత్ కళా మాత్రేణ తిష్టామి తత్ర క్షేత్రే విశేషత. ఇంత స్పీడ్గా నువ్వు చెబుతుంటే నేను రాసేస్తాను. నువ్వు మెల్లిగా కూర్చుని ఇప్పుడు అంటే కుదరదు. ఇప్పుడు అనగానే నేను చప్పుడు లేకుండా మయమైపోతాను. ఇంకా నువ్వు ఇప్పుడు అన్నావా, ఇక చప్పుడు చేయకుండా వెంటనే అదృశ్యమైపోతాను అనగానే ఈయన బుర్రగొక్కుని, అలా అయితే పని చేద్దామండి, నేను శ్లోకాలు చెబుతాను స్పీడ్గా, ఏ శ్లోకాన్ని మధ్యలో ఆపను, కానీ నేను చెప్పే శ్లోకం ప్రతి పదార్థ తాత్పర్యాలు తెలుసుకుంటూ రాయాలి నువ్వు అన్నట్ట, అంటే అర్థం తెలుసుకోకుండా రాయొద్దు అన్నాడు. అప్పుడు గణపతి నవ్వుకుని ఓకే శాంక్షన్డ్ అన్నాడే. ఇక చూడండి, గణపతికిట అర్థం తెలియదా, అసలు ఈ శ్లోకాలన్నీ ఆయన కడుపులో లేవా? అయితేనే వ్యాసుడు ఆయన్ని పరీక్షించాడు, గురువుగారిని శిష్యుడు పరీక్షించడం. ఈయన చెప్పడం మొదలెట్టాడు, ఆయన దవదవద రాసేసి శ్లోకం అయిపోయిందని వాట. అందుకని ప్రతి 10-20 శ్లోకాల తర్వాత ఒక్కొక్క శ్లోకం క్లిష్టమైన శ్లోకం చెప్పేవాడు ఆయన. ఆ శ్లోకాలకు అర్థం ఎలా చెప్పాలో ఇప్పటికీ మాకు తెలియదు, ఏదో కొంతవరకు అర్థమవుతుంది, కొంచెం ఏదో అస్పష్టంగా అర్థం తెలుస్తుంది, పూర్తిగా అర్థం తెలియదు. ప్రతి పదార్థం చెప్పాలంటే ముక్కస్య ముఖార్థం అంటే అర్థం కాదు, ఏమిటో కారణం తెలియదు. ఇప్పటికి కూడా కొన్ని పద్యాలు, పోతన గారి పద్యాలు కూడా కొన్ని అలాగే ఉంటాయి, అద్భుతమైన పద్యాలు అవి. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీలసన్నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఈ పద్యంలో ఒక అద్భుతమైన గూఢార్థం ఉన్నది, అంటే జీవాత్మకి పరమాత్మకి సంబంధించిన ఒక తత్వం ఉంది. అందరూ ఎంతసేపు ఏదో రుక్మిణీదేవి చెప్పింది, నీ పాదసేవ చేస్తే భువనోన్నతత్వం పొందుతాం, నీ నామాన్ని తడిగితే సంసార బంధాలు తొలగిపోతాయి, ఈ అర్థమే చెబుతారు. కానీ ఇందులో యోగ ప్రక్రియ ఉంది. ఈ అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? యోగార్థాన్ని ఎవడో చెప్పడం, నిగూఢ అర్థాలు ఉంటాయి. ఇలాంటి కొన్ని పదాలు పోతన గారి దాంట్లో ఎప్పటికి కూడా ఉన్నాయి. పుట్టువులేని నీ కభవ పుట్టుటే క్రీడయ్య కాక పుట్టుడే ఎట్టనుడున్ భవాది దిశలల్లను భవాది దశలల్లను జీవులయం దవిద్యదా జుట్టుతునుండు గాని నినుజుట్టునదింబలే పొంత నుండి జొట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి వీసెర. ఇలాంటి పద్యాలకి ఏదో తాత్పర్యం రాస్తారు, కానీ పూర్తిగా ఆత్మ తెలుసుకుని రాసిన వాళ్ళు ఇంతవరకు నాకెవరూ కనపడలేదు. అలా అన్నానని ఎవరేమనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు, ఎందుకంటే ఎంత ఆలోచించినా తత్క్రియల జొక్కని ఎక్కటి కంటి మీసెర అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అటువంటి ఏకైక పరంజ్యోతి స్వరూపుడు ఒక్కడే అని అందులో కొంచెం స్థూల అర్థం తెలుస్తుంది, సూక్ష్మార్థం తెలియదు. అలాగే కొన్ని శ్లోకాలకు అర్థాలు పూర్తిగా తెలియవు. అలాంటివి చెప్పాడు వ్యాసుడు. అటువంటి చోట గణపతి ఒక్క క్షణం ఆగి అర్థమైంది మళ్ళీ చెప్పనేవాట. ఈలోపు ఈయన 25-30 శ్లోకాలు లోపల అల్లుకునేవాడు. ప్రతిరోజు కొంత చొప్పున 18 రోజుల్లో రాశారు. 18 పర్వాలు 18 రోజులు పట్టింది. రోజుకు ఒక పర్వం రాసేవారు వారు. 18వ రోజు అయిపోయింది. ఆఖరణ ఇంకా చిట్ట చివరి ఫలశ్రుతి రాయాలి. ఫలశ్రుతి దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడికి ఏం తట్టలేదు. తట్టలేక గణేశ అన్నాడు. నేను ముందే చెప్పాగా, ఇప్పుడు అంటే చప్పుడు చేయకుండా తప్పుకుంటానని అని మాయమైపోయాడు ఆయన. ఆఖరధ్యాయం పాపం వ్యాసుడు చెప్పలేకపోయాడు. అప్పుడు వ్యాసుడు బాధపడి, ఆఖరధ్యాయం ఒకటి నేను వ్యాసుడిని రాసుకోవాలేమో, గణేశుడు రాసే అవకాశం నాకు లేకుండా గణేశుడు మాయమైపోయాడు అని ఈ ఆఖరధ్యాయం గుర్తుకు తెచ్చుకుని రాయవలసిన శ్లోకాలు మనసులో ఊహించుకుని తాళపత్రం తీసి రాద్దాం అనుకుంటే ఆ తాళపత్రాల్లో ఈయన అల్లుకున్న కవిత్వం ముందే రాసి మాయమైపోయాట. అంటే ఈయన చెప్పకుండానే రాసేశాడు. అప్పుడు అర్థమైంది వ్యాసుడికి, నేను ఎంత పొరపాటు చేశాను, గణేశా నువ్వు అర్థం చేసుకురాయన్నాను, అసలు ఆఖరధ్యాయం నేను చెప్పకుండానే నేను ఏ శ్లోకాలు చెబుతానో తానే ఊహించి అక్కడ రాసి వెళ్ళిపోయిన వాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఆయనకి తెలియవా, నేను నిమిత్త మాత్రుణ్ణి ఆయన మాత్రుడు అనుకున్నాడు ఆయన పాప. ఆఖరధ్యాయం చెప్పకుండా రాసి వెళ్ళిపోయాట, అడ్వాన్స్గా రాసి వెళ్ళిపోయాట. ఆయన రాసిన తర్వాత అవే శ్లోకాలు ఈయన అనుకున్నట్ట బుద్ధిలో. ఎంత అద్భుతమైనదండి ఆ ఘట్టం. ఆ తర్వాత విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి, నువ్వు ఇక్కడ ఈ గుహలో 18 రోజులు ఉన్నావు కాబట్టి స్వయంభూ విగ్రహం ఇక్కడ నీది కావాలి అని ప్రార్థిస్తే గణపతి తనయంత తాను ఒక రూపం ధరించి ఆ కొండలో వెలిశాడు. దానిని రోజు ఆ విగ్రహమూర్తిని అత్యంత భక్తితో వ్యాసుడు పూజించేవాడు. ఆ గణేశ గుహ కూడా అక్కడే ఉంది. వ్యాస గుహ ఎదురుగుండా గణేశ గుహ. హిందీలో గుహని గుఫ అని అంటారు కనుక గణేశ్ గుఫ వ్యాస గుఫ అని వాళ్ళు చక్క నాగర్లిపిలో రాశారు. అక్కడికి తప్పనిసరిగా జీవితంలో వెళ్ళాలని శివుడు చెప్పాడు. ఎవరికి? కుమారస్వామికి. మీ అన్నగారు అక్కడ స్వయంభూ రూపంలో ఉన్నాడు, ఆ మహానుభావుణ్ణి దర్శనం చేసుకోవాలి. జీవితంలో సమస్త విఘ్నములు నువ్వు తొలగజేసి ఆనందమిచ్చే దివ్య స్వరూపం అది. అటువంటి చోట కాలినడకన వెళ్ళాలట. మినహాయింపించాంగా మనం, రిటైర్ అయిన వాళ్ళకి మినహాయింపించాం. ఓపికన్నవారు మాత్రం పాదయాత్రతో వెళ్ళి ఆ కొండ మీద, కొండ మీదకి అలాగే నడవలసింది అనుకోండి, అక్కడ వరకు కూడా కనీసం బస్సులో కాకుండా వెళ్ళగలిగితే మంచిది. సరస్వతీ నదీ స్నానం, అనంతరం గుహ ఎక్కి ఇటు గణేశుణ్ణి అటు వ్యాసుణ్ణి కూడా చూడాలి. ఆ ప్రాంతంలో నిరంతరం జటాజూటాలు ధరించిన నేను సంచరిస్తూ ఉంటాను. ఆ ప్రాంతం చాలా గొప్పది. ఒకప్పుడు అగ్ని సర్వభక్షకుడై మహాపాపాత్ముడని పేరు పొందాడు. అగ్నిహోత్రుణ్ణి పూర్వం ఒకప్పుడు సర్వభక్షకుడవైపో అని శపించారట. అప్పటి నుంచి ఆయన సర్వభక్షకుడు అయిపోయాడు. అంటే ఏమిటి? పెంటా తినేవాడు, వంట చేసేవాడు, యజ్ఞానికి పనికొచ్చేవాడు, శవాలు తగలబెట్టేవాడు. అంత పూర్వం శవాలు తగలబెట్టేది అగ్నిహోత్రుడు కాదు, వేరే వాళ్ళు ఉండేవారు. కానీ పాప అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు అయ్యాక ఆ రోజు నుంచి ఆయన పని ఏమైపోయింది? అగ్నిహోత్రుడిని పార్వతి శపించిందని మీకు శివపురాణంలో చెప్పరా? శివపురాణంలో పార్వతి, రుద్రవీర్యాన్ని నువ్వు భరిస్తావా, నేను గర్భంలో పెట్టుకుని పిల్లవాడిని కనాలనుకున్న అమోఘ రుద్రవీర్యమును నువ్వు తీసుకున్నావు గనక ఈ రోజు నుంచి నువ్వు సర్వభక్షకుడి వైపు అడ్డమైన గడ్డి కాల్చి పారవై, శవాలు తగలబెట్టు, గుడిసెలు తగలబెట్టు, అందరినీ ఏడిపిస్తూ చెడ్డ పేరు తెచ్చుకో అన్నది. పాపం దాంతో అగ్ని ఏడ్చాడు. తర్వాత ఏం చేశాడు? అతిభక్తితో భగవంతుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణుదేవ, జగన్మాత పార్వతీదేవి నన్ను సర్వభక్షకుడైపోమన్నది, అప్పటి నుంచి నేను పనికిమాలిన వాడి అయిపోయాను. ఇప్పుడు నాకు ఈ సర్వభక్షకత్వ దోషం నుంచి విముక్తి కావాలి. తినకూడనివి తినకూడదు కదా, మనమైనా అంతే. తినకూడనివి తింటే మహాపాపం. శవాలు తిన్నవాడికి విముక్తి లేదట. మానవులయ్యి పుట్టి శవములను తింటే వారికి పాప విముక్తి లేదు. అంటే మేము శవాలు తింటున్నారా అని ఎవరిని అడగచ్చు? బోలెడంతమంది వాళ్ళ కలియుగంలో శవాలే తింటున్నారు. ఓ మేకను చంపాక ఆ మాంసం అవుతున్నది శవంగాక, చచ్చిన మేక చేప చచ్చిపోయాక అది శవంగాక ఏమవుతుంది? ఆవును చంపి తింటే అది శవంగాక ఏమవుతుంది? మనిషి చచ్చిపోతే శవం అంటున్నావా? ఓ గేదె చస్తే శవం అంటావా? లేదా ఓ పంది అక్కడ చచ్చిపోయి ఉంటే శవమా కాదా? ఓ అడవి పందిని చంపేవు శవమే, ఒక జింకను చంపేవు శవమే, ఒకప్పుడు ముచుకుందుడు అని ఒక మహారాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ముచుకుందుడు అంటే మాంధాత కొడుకు, మాంధాత గారు కొడుకుల్లో ఆయన కూడా ఒకడు. ఆ మహానుభావుడు దేవతలకి చాలా సాయం చేశాడు. యుద్ధరంగంలో ఆయన అడుగు పెడితే చాలు, ఆయనకు విజయం వస్తుందిట. అందుకని దేవతలకి రాక్షసులతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ మాకు విజయం కావాలంటే ఏం చెయ్యాలని అడిగితే, మాంధాత కుమారుడు ముచుకుందుడు ఎవరి పక్షానుంటే, ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి విజయం తప్పదన్నట. వెంటనే వీళ్ళు వెళ్ళి మాంధాతని బతిమాలారు. మాంధాత గారు ఇంద్రుడి రథమెక్కి రాక్షసులతో ఘోర యుద్ధం చేసి చీల్చి చెండాడి చంపేశాడు. యుద్ధంలో దేవతలకి విజయం వచ్చింది. అప్పుడు దేవతలు, ఇంత మహోపకారం చేసిన నీకు మేము కూడా వరమిద్దాం అనుకుంటున్నాం, ఏం కావాలో కోరుకోమంటే, నాకు వైకుంఠం కావాలి, శాశ్వత ముక్తి కావాలి అన్నట్టు ఆయన. మేము ముక్తి ఇవ్వలేం, ముక్తి ఇవ్వగలం, కానీ ముక్తిని విష్ణువు తప్ప ఎవరు ఇవ్వలేరు నాయన. నీకు ముక్తి ఇచ్చే శక్తి మా దగ్గర ఉంటే ఈ రాక్షసుల్ని చంపడానికి నీ సహాయం ఎందుకు అడుగుతాం, కాబట్టి మోక్షం ఇవ్వలేం అనగా, మోక్షం ఇవ్వలేరా, అయితే నా పెళ్ళాం బిడ్డల దగ్గరికి పంపించండి అన్నాడు ఆయన. అది కూడా మా వల్ల కాదు, ఎందుకంటే చాలా కాలం నుంచి దేవలోకంలోను ఉండిపోయావు, ఈలోపు భూలోకంలో నీ భార్య నీ పిల్లలు అందరూ పోయారు, ఇప్పుడు దాదాపుగా మీ వంశంలో మీ మాంధాతృ వంశంలో రాముడు అనేవాడు పుట్టబోతున్నాడు, దశరథుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అంతకాలం గడిచిపోయింది నువ్వు స్వర్గంలో ఉండగా, కాబట్టి ముక్తి నీకు ఇవ్వలేం, సంసారంలో నీ వాళ్లతో నిన్ను కలపలేం, మీ వాళ్ళంతా స్వర్గంలో ఉన్నారు ఇప్పుడు వేరే రూపాలలో, ఈ రెండూ మేము చేయలేము, ఇంకేదైనా కోరుకుంటే ముక్తి ఇవ్వలేరా, పెళ్ళం బిడ్డలను చూపించలేరా, ఇంకేం ఇస్తారు, ఇంత నిద్ర తగలగండి అన్నాడు. అలిసిపోయాను నిద్ర ఇమ్మన్నట్టు చివరికి విసుగెత్తి, అది పగలం, అది మా చేతిలో ఉంది, నిద్రకే ఉంది, మేము ఇచ్చేస్తాం గ్యారంటీగా, స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి మా దగ్గర, అదే మా వరం, నీకు ఈ క్షణమే వరం ఇస్తున్నాం, భూలోకంలో ఒక కొండ గుహలో వెళ్ళి హాయిగా పడుకో, గాఢంగా నిద్రపోతావు, నువ్వు ఎప్పుడు లేవాలంటే ఎప్పుడు లేవగలవు, ఈలోపు ఎవడైనా పొరపాటున బలాత్కారంగా నిన్ను నిద్ర లేపితే నీ కంటి నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి, ఈ అగ్నిజ్వాలల వల్ల ఆ దుర్మార్గుడు కాలి బూడిదైపోతాడు పో అనగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి భూలోకంలో ద్వారకా నగరానికి మధురా నగరానికి మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో ప్రవర్షణం అనే ఒక పర్వతం దగ్గరకు వచ్చి ఆ కొండ గుహలో పడుకుని గుర్రుమని నిద్రపోయాడు. ఏది త్రేతాయుగంలో పడుకున్నాడు, ఇక మళ్ళీ లేవలేదు ఆయన, ఆయన నిద్రపోతున్నాడు. ఈలోపు ఏం జరిగింది, భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అవతరించాడు. ఆయన మధురా నగరాన్ని కంసుడిని సంహరించి తానే స్వీకరించాడు. కంసుడి తండ్రి పేరు ఉగ్రసేనుడు, ఉగ్రసేనుండి రాజుని చేశాడు. మళ్ళీ ఆయన ఏం రాజు అవ్వలేదండో, ఉగ్రసేనుండే రాజుని చేసి ఆయనకి సేవ చేసేవాడు ఆయన. ఆ సమయంలో జరాసంధుడు ఏకంగా 17 సార్లు దండయాత్రకు వచ్చాడు. 17 సార్లు జరాసంధుడి చితక్కొట్టి వాడి సైన్యాన్ని చంపేసి వాడిని మాత్రం వదిలేవారు. వాడు ప్రతి పర్యాయము 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చేవాడు, వచ్చినప్పుడల్లా సైన్యమును చంపి వాడిని వదిలేవారు. కారణం, ఈ సైన్యాన్ని చంపితే భూమి యొక్క బరువు తగ్గిపోతుంది, పాపాత్ములు పోతారు కనుక. ఈ విధంగా 17 సార్లు వాడు సైన్యం పోగొట్టుకుని ఒంటరిగా తిరిగి వెళ్ళేవాడు. ఇక 18వ సారి 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకురావడానికి వాడు కొంచెం టైం పట్టింది, సైన్యం సమీకరించదు మరి, అందుకని సమయం పట్టింది. ఈలోపు నారదుడు తినగా ఉండడుగా ఆయన ఈ కువైట్ దుబాయ్ మొన్న మొదలైన ఎడారులకు వెళ్ళాడు. ఆ ఎడారుల్లో కాలయవనుడు అని ఒకడు ఉన్నాడు, ఇంత గడ్డం పెంచుకుని బోడుగుడ్డుతో ఉంటాడు, రాగి గడ్డంతో రాగి మేసాలతో గుండుతో ఉండేటటువంటి యవనుడు అన్నమాట వాడు. వాడి దగ్గరికి వెళ్ళి, యవనా నీవు సమస్త భూపతుల బాహాకర్వ గర్వంబు పవనుండభ్రములం హరించు భగితిల్ భంజించియున్ ఏల యాదవులన్ గల్వవు వారలన్ మరచియో దైన్యంబును జల్దియో. యవనా నువ్వు మహాపరాక్రమవంతుడివి. ఈ కాలయవనుడికి పరమక్రూరుడైన నారదుడి మీద మాత్రం అందరికీ గౌరవమైన ఉండయి, అందుకే నారదుడి చూసి మనం చాలా నేర్చుకోవాలి. నారదుడు అన్ని పార్టీల దగ్గరికి వెడతాడు, అందరి పార్టీల వాళ్ళు గౌరవిస్తారు. రావణాసుడి దగ్గరికి వెడతాడు, రాముడి దగ్గరికి వస్తాడు, హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, విష్ణువు దగ్గరికి వెడతాడు, ప్రహ్లాదుడి దగ్గరికి వెడతాడు, యవనుడి దగ్గరికి వెడతాడు, కృష్ణుడి దగ్గరికి వస్తాడు, అది క్యారెక్టర్ అంటే. అందుకని యవనా నువ్వు భూమండలంలో మహాపరాక్రమవంతుడు అనిపించుకున్నావు, అందరినీ జయించావు, కానీ యాదవులను జయించలేకపోయావు, కారణం ఏమిటి, వాళ్ళ గురించి నీకు తెలియదా, లేక పరాక్రమం లేదా, చవటలైపోయావా అని రకరకాలుగా పలికి నీ మిత్రుడు జరాసంధుడు 17 సార్లు ఈ మధ్యకాలంలో కృష్ణుడు అనేటటువంటి వాడి చేతిలో ఓడిపోయాడు. యాదవులు కృష్ణుడి నాయకత్వంలో చితక్కొట్టి పారేస్తున్నారు జరాసంధుడిని. జరాసంధుడే ఓడిపోయాడంటే నువ్వు కూడా ఓడిపోతాననే భయంతో కృష్ణుడి మీదకి వెళ్ళలేదా అంటే, వాడు తెల్లబోయి బోడిగుండు కదా వాడికి, ఈ బోడిగుండు గడ్డమును చూడడానికి భయంకరంగా ఉండేవాడు. ఆ గడ్డం కూడా రాగి గడ్డం అనమాట. ఓ అని నాయన వాడిని చూస్తే వేరే రాక్షసుని చూడక్కర్లా, నెత్తి మీద టికటికటికటికని కొట్టుకుని ఏమేమి. యాదవ వంశంలో కృష్ణుడు అనేవాడు పుట్టి మా మిత్రుడు జరాసంధుడిని ఓడించాడా, ఎవడాయన ఎలా ఉంటాడని అడిగితే, ఆహా ఆయన ఎలా ఉంటాడో నేనేం చెప్పగలను, వేదాలే చెప్పలేవు. మళ్ళీ అక్కడ మాత్రం అద్భుతమైన భక్తి చూపించేశాడు అని చాలా పొగిడి ఆగదంతా అక్కడ క్లుప్తంగా చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అవసరమే అని కదా చెప్పాలి కనుక. అని ప్రస్తుతం మధురా నగరంలో ఉన్నాడనగానే నారద, అతడు ఎంతవాడైనా ఇప్పుడే వెళ్ళి వాడిని భస్మం చేస్తాను. యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన నిదిర్చనేనియుం కాదన బోర మత్కలహ కర్కశ బాహు ధనుర్విముక్త నానాధృఢ హేమ పుంక కఠినజ్వల దస్త్ర పరంపరా సముత్పాదిత వన్నికెలముల భస్మము చేసెదు తాపసోత్తమా. ఆ యాదవుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక, అగ్నిహోత్రుడైనా అవ్వచ్చుగాక, ప్రళయాంతకుడు అంటే ప్రళయకాలపు మృత్యుదేవత యముడవ్వచ్చుగాక, యుద్ధంలో నా ఎదురుగుండా నిలబడితే వాడిని భస్మం చేస్తాను. నా చేతులు కఠినమైనవి, దృఢమైన కఠినమైన బండల్లా ఉన్న నా చేతులతో ధనుస్సు పట్టుకుని ఆ ధనుస్సునకు అగ్నిజ్వాలల వంటి బాణములు ఎక్కుపెట్టి ఈ బాణములతో వాడిని భస్మం చేసేస్తాను అని బయలుదేరాడు. అక్షౌహిణి సైన్యంతో బయలుదేరాడు. మొత్తం మధురా నగరాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు కృష్ణుడు, యాదవులారా వీడు సామాన్యుడు కాదు, వీడు మనల్ని చంపడానికి పుట్టినవాడు, మన చేతుల్లో చావు రాదు వీడికి. కారణం, ఒకప్పుడు మన వాళ్ళంతా కలిసి గర్గాచార్యుడిని అవమానపరిచారు. గర్గుడు యాదవులకు కుల పురోహితుడు. ఒకరోజున యదుమహారాజు గారు సింహాసనం మీద ఉండగా ఈ గర్గాచార్యుడు వచ్చి ఆయన పక్కనే ఉన్న ఆసనంలో కూర్చున్నట్ట. దాంతో యాదవులకు కోపం వచ్చి, రాజుగారి పక్కన టీవీగా కూర్చుంటావా, ఎంత గురువు అయితే మాత్రం అని జుట్టు పుచ్చుకుని ఆయన ఈడ్చేశారు. ఆయన కోపం వచ్చింది, ఏమేమి గురువుని నన్ను అవమానిస్తారా, కాబట్టి మిమ్మల్ని నాశనం చేసేవాడు మీ చేతిలో చావు లేని వాడిని సృష్టిస్తాను అని వెంటనే ఓ యజ్ఞగుండం ఏర్పాటు చేసి అందులో మంత్రం చల్లి ఓ కాస్త అగ్నిలో పిడికిడి బియ్యం వేశాడు. అందులోంచి ఇదిగో ఈ భయంకరుడు కాలయవనుడు పుట్టాడు. వాడు రాగానే యాదవుల్ని చంపడానికి మీదకు దొగ్గగానే యదుమహారాజు గారు ఆయన కాళ్ళకి నమస్కరించి, గురుదేవా వాళ్ళేదో అజ్ఞానంతో మిమ్మల్ని పక్కకు గెంటితే మీ శిష్యుల్ని మీరే నాశనం చేస్తారా, మీకు శిష్యులంటే పక్షపాతం కదా, దయతో వాడి వల్ల మాకు ప్రమాదం లేకుండా చెయ్యండి అనగానే, అయితే ప్రస్తుతానికి మీకే ప్రమాదం లేకుండా చేస్తున్నాను అని, మరి నీకు వీళ్ల మీద కోపం లేకుండా వీళ్ళు ఉన్నారనే విషయం తెలియకుండా ఉండేటట్టుగా మతిమరుపు వచ్చేటట్టుగా చేస్తున్నాను, నువ్వు ఇది మర్చిపోయి వెళ్ళి ఎడారుల్లో పడు, అక్కడుండే పచ్చి మాంసం తినేటటువంటి వాళ్ళు ఉంటారే ఒంటెల మీద తిరిగేవాళ్ళు, వాళ్ళకి నాయకుడు అయిపోయి అక్కడికి ఇంటేశాడు. దాంతో వాడికి యాదవుల మీద ఉన్న పగంతా మర్చిపోయి అక్కడికి పోయాడు. వాడికి అసలు వీళ్ళ గురించి తెలియకుండా అయిపోయిందట. అక్కడికి వెళ్ళి అదిగో ఎడారుల్లో పడి బిడారుల్లో తిరుగుతూ ఏదో అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బాయిల్స్ బావులు అవి తవ్వుకుంటూ ఒంటి మాంసం తింటూ ఎక్కడైనా దొరికితే గోమాంసం తింటూ గడ్డం పెంచుకుంటూ కయ్యో కయ్యో నడుచుకుంటూ బతకడం మొదలెట్టాడు అక్కడ. అప్పటి నుంచి వాడు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు నారదుడు వెళ్ళి వాడిని గెలికాడు. అందువల్ల వాడు మన మీదకి దండయాత్రకు వచ్చాడు. వాడితో మనం యుద్ధం చేస్తే మీరు చస్తారు, నేను చావను, నేను పరమాత్మని గనక. అలాగని వాడిని నేను చంపలేను, ఎందుకంటే నేను పుట్టింది యాదవ వంశంలో కనుక, యాదవుల చేతిలో చావు లేకుండా వాడు వరం పొందాడు గనక. అందుకే కదా దేవతల చేతుల్లో చావు లేకపోవటం వల్లే కదా శ్రీవిష్ణు అంతటి వాడు రాముడిగా మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నా చేతిలో వాడు చావడు, వాడిని ఎలా చంపాలో నేను చూసుకుంటాను. ప్రస్తుతం డోర్లు మూసేయండి, 4 వైపుల తలుపులు అని తలుపులు మూయించి ఇక్కడి నుంచి రివ్వున మహావేగంతో సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ద్వారకా నిర్మాణం చేయించాడు. అలా ద్వారక నిర్మింపజేసి అందులోకి మొత్తం యాదవులందరినీ తన మహామహిమతో చేర్చాడు. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఇక్కడున్న వాళ్ళు అక్కడే ఏ సామాను సర్దుకోకుండా. ఈ మధ్యన అదేదో ఉంటుందే ప్యాకేజ్, ఇల్లు మారాలంటే వీడియో పట్టుకొని అందులో పెడతాడు. అవేం లేకుండా కృష్ణుడు ఉన్నవాడిని ఉన్నట్టే వాడి ఇంట్లో ఆ ఇంట్లోకి తెచ్చట్టు ఈ సామాన్ అక్కడికి వెళ్ళిపోయింది. మొత్తం మధురంతా ఎంప్టీ. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు, అందరినీ అక్కడికి చేర్చాక ఒంటరిగా కోట తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు. ఈ మూర్ఖుడు కాలయవనుడు చూశాడు. చూసి, చూశారా ఎన్నాళ్ళయింది మనం ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చి, ఇన్నాళ్ళు తలుపులు మూసి లోపల నుంచి ఎవరకు ఎవరూ బయటికి రాలేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా చేశారు. ఇన్ని రోజులకి దాదాపు 30 రోజుల తర్వాత ఈ తలుపు తీసుకుని ఒక్కడ బయటకు వచ్చాడు. వాడు కూడా బహుశా కృష్ణుడు అయ్యి ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు కానీ నారదుడు చెప్పాడే అచ్చం అతడిలాగే ఉన్నాడు. ఈతడే ఆ ముని చెప్పిన వాడయి ఉంటాడు. చూడండి, నీలంగా ఉన్నాడు, మెడలో ఏదో గొలుసు ఉంది, శ్రీవత్సం అయి ఉంటుంది అదే బహుశా, లేక అదే కౌస్తుభముడు అయి ఉంటుంది, పసుపచ్చని బట్ట కట్టాడు. కానీ వచ్చినవాడు ఆయుధాలు లేకుండా ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద ఎక్కకుండా కాలి నడుకుని వస్తాడేమిటి? బహుశా నేనంటే భయపడిపోయి యుద్ధం వద్దు, మనం మనం బాయి బాయి అనడానికి వచ్చాడేమో, నేను వీరుణ్ణి. ఆ రోజుల్లో వాళ్ళకి నీతి నియమం ఉండేదండి, ఇప్పటికి మళ్ళీ రహస్యంగా బాంబులు పెట్టి చంపేవారు కదా. అందుకని కాలయవనుడు ఏమన్నాడు, ఆయుధము లేనివాడికి ఆయుధం లేకుండా నేను ఒంటరిగా వీళ్ళు యుద్ధం చేస్తాను అని కాలి నడకన కృష్ణుడి కేసు వచ్చాడు. కృష్ణుడు వాడిని దగ్గరికి రానిచ్చి చెంగురు ఒక్కసారి 1, 2, 3 అని దూకి పారిపోవడం మొదలెట్టాడు. వీడు పక్కపక్క నవ్వాడు, అప్పుడే నెగ్గేసినట్టుగా, యదువంశోత్తమ పోకు పోకు రణమీ నరకంబూ కంసాదులన్ కథనక్షోణి జయించి తీవని సమిత్కామంబునన్ వచ్చితిన్ విదితఖ్యాతులు వీడు బోవా అరికిన్ వెన్నిచ్చి ఇబ్బంగినేగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబువచ్చుంజుమి. ఓయి యాదవంశోత్తమ, ఇలా పారిపోకు, యుద్ధభిక్ష పెట్టు నాకు. నీవేవో మహావీరుడవని, కంసుణ్ణి జరాసంధుణ్ణి జయించావని, కంసుణ్ణి చంపావని నీ గురించి నారదుడు తెగ ప్రశంసిస్తే ఆ పొగడ్తలు నిజమనుకుని నీవు పరాక్రమవంతుడివని భ్రమించి యుద్ధానికి వస్తే తలుపులు వేసుకుని లోపల దాక్కుంటావా? ఇప్పుడేమో నా ఎదురుగుండా వచ్చి నన్ను చూచి పారిపోతావా? ఇది రన్నింగ్ రేస్ కాదు, స్టన్నింగ్ రేస్ అయి ఉండాలి. బాణ యుద్ధం చేద్దాం లేదా మల్ల యుద్ధం చేద్దాం, రారా కుస్తీ పట్లు పట్టు బస్తీ వేసవాల్, రారా కుస్తీకి అన్నాడు. నువ్వు అసలు రాజువా, నీకు అపఖ్యాతి రాదా? వాడు తిట్టినవన్నీ స్వామికి పొగడ్తలయ్యాయి. రాజమాత్రుడవే అంటే పైకి నువ్వు సామాన్యమైన రాజువా అని ఒక అర్థం, కాదు రాజులకు అతీతమైన మహారాజు అని ఒక అర్థం, రాజాది రాజా అయ ప్రసహ్య సాహిడే అని అంతరార్థం. వైగుణ్యంబు వచ్చుంచుమి అంటే అపకీర్తి వస్తుందని ఒక అర్థం. గుణములు లేకపోతే వైగుణ్యం అంటే నీవు నిర్గుణ పరబ్రహ్మవి అన్నాడు వాడు తెలియకుండానే. కృష్ణుడు ఏం పట్టించుకోకుండా పారిపోవడం మొదలెట్టాట. వీడు దొరకట్లేదు అనుకున్నప్పుడేమో, వెనక్కి పోదాం అనుకున్నప్పుడేమో రెండు చేతులు మధ్యలో కనపడేవాట. వరి ఇతడు దొరకడనుకున్నాను, నా చేతుల మధ్యలో ఉన్నాడే అని ఇలా గట్టిగా నొక్కబోయే సమయానికి ఈ చేతుల్లోంచి వాళ్ళు అక్కడికి పోయేవాడు. అదృశ్యమై ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. వాడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా తనతో పాటు తీసుకుపోయి దొరకకుండా విసిగించి విసిగించి ఇదిగో ముచ్చుకుందుండ్రపోతున్న కొండ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ కొండ గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. ఈ మూర్ఖుడు లోపలికి వచ్చాడు. కొండంతా గుహ, ఆ కొండ గుహ అంతా చీకటితో ఉంది, కొంచెం ఊరికే లైట్గా వెలుతురుస్తుంది. ఆ లోపలికి వచ్చి వెతికితే ఓ చోట పెద్ద బండరాయి, ఆ పెద్ద బండరాయి వేదిక మీద గుర్ర గుర్ర అని పెట్టి నిద్రపోతున్నటువంటి ముచ్చుకుందుడు కనబడ్డాడు. వాడు దగ్గరికి వచ్చి చూశాడు. అప్పుడు కొంచెం కొండ గుహలో చీకటి క్రమంగా తొలగి వీడికి అంతా కనపడుతోంది స్పష్టంగా. వాడికి మతిపోయింది. హరే కృష్ణ, ఎవరికీ దొరకవని నీవు మాయావివని నారదుడు చెబితే ఏదో అనుకున్నాను, అది నిజం సుమా? ఈ కాశాపట్లో కొండ గుహలోకి వచ్చి ఇంత నిద్ర అలబోతున్నట్టు నటిస్తున్నావు, అమ్మో నీకు ఆస్కారం అడ్డివాల్సిందే. అవును, ఈ నిద్రపోతున్న వాడికి ఇంత గడ్డం మీసాలలో వచ్చాయి, ఈ కాశాపట్లో ఈ మీసాలలో పెంచావు, పెట్టుడువి కూడా కాదు పుట్టుడువిలో ఉన్నాయి, లాగితే రావట్లేదు. అమ్మ బాబు నువ్వు మాయావిరా బాబు అన్నట్టు వాడు. ఇదే కృష్ణుడు అనుకున్నాడు, ఆ నిద్రపోతున్నాడే కృష్ణుడు అనుకున్నట్ట. ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సహిత భీకర ఖడ్గ తరక్షు సింహ శార్దూల విచిత్ర సంకలిత దుర్గపథంబున పారుతెంచి ఈ శైలగుహం సనిద్రుక్రియ సాగి నటించిన పవనితునే. యుద్ధం చెయ్యలేక ఓరి పురుషాధమ, ఈ కొండ గుహలోకి వచ్చి దాక్కుంటావా? నన్నెంత దూరం పరిగెత్తి తీసుకొచ్చి ఈ కొండ గుహలోకి వచ్చి ఏదో ముసలాళ్లాగా మారిపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని గాఢముగా నిద్రపోతావా? పైగా భయంకరమైన ముళ్లతో కూడిన చెట్లు రాళ్ళు మొదలైన వాటితో సింహాలు పులులు వంటి క్రూర మృగాలతో నిండిన ఈ అరణ్యంలో నన్నెంత దూరం తీసుకొస్తావా? ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నట్టు నటిస్తావా? అలా నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రం చేత నిన్ను వదిలిపెడతానా? వదిలిపెట్టను. ఇప్పుడు నిద్ర నటిస్తున్నావు, పీకి మీద అడిగేసి ఒక్క తొక్కు తొక్కానంటే శాశ్వతంగా నిద్రపోతావు, చస్తావు అని పలికి యవనుడు అట్టహాసం చేశాడు. అనుచు పలికి యవనుడు అట్టహాసంబు కావించి చెటుల కఠిన వజ్ర సదృశమైన వామ పెద్ది వామ పాదమెత్తి పారి తన్ని తద్గుహం ప్రతిస్వనంబుని కూడా ఇలా పలికి వాడు ఏం చేశాడు, పళ్ళు పటపట కొరికాడు. అని సినిమాల్లో విలన్లు నవ్వినట్టుగా నవ్వాడు. రాజనాల గారు ఎస్సి రంగారావు నవ్వినట్టుగా నవ్వాడు, అంతకంటే బాగా నవ్వాడు. నవ్వి ఎడమకాలు ఎత్తాడు. ఆ ఎడమకాలు కఠినమైన వజ్రాయుధం కంటే కూడా కఠినమైనది. అంత కఠినమైన పొగుళ్లతో కూడిన అసహ్యకరమైన దరిద్రపు ఎడారుల్లో తిరిగిన పాదం ఎత్తి డొక్కలో ఒక్క తను తిన్నట్ట బలంగా. అలా బలంగా తనగానే గుహ మారుమోగిపోయింది. అంటే ఎంత గట్టిగా తన్నాడు, ఇలా గట్టిగా బల్ల మీద కొడితే శబ్దం వస్తుంది కదా, అలాంటిది డొక్కలో తన్నితే గుహంతా ప్రతిధ్వనిచ్చిందంటేండి ఆ దెబ్బకి. అంత తన్ను తనగానే ఆ నిద్రపోతున్నవాడు ఒక్కసారి ఆవులించాడు అన్నాడు అని నోరు తెరిచాడు, కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవడంతో అందులో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి. యవనుడు కాలి పిడికెడు బూడిదైపోయాడు. ఆ అడ్డగాడిద అయ్యాడు బూడిద. ఈ విధంగా కృష్ణుడు ఏం చేశాడు, ఆనాడు ఈ ముచ్చుకుందుడికి దేవతలు ఇచ్చిన వరమాన్ని ఇలా సద్వినియోగం చేశాడు. వరం అలా ఉపయోగపడింది అందుకననమాట. ఆనాడు అతనిలో దూరి సరస్వతి ఆ కోరిక కోరించిందిట, దేవతలు అలా వరమిచ్చేలా చేసిందిట. పరమాత్ముడు ఎప్పటి నుంచో ఈ ప్రణాళిక వేశాడు చూసారా, యవనుడిని చంపడానికి ఇంత ప్లాన్ వేశారట. ఇది ప్లాన్ అంటే మనకేముంది ప్లాను, తెల్లారితే అన్నదానం అంటే ఏం చేయాలి, అప్పుడేమో ఆకుల కోసం పెడతాం, క్యారేజీ కోసం పెడతాం, అప్పుడు కారు కోసం వెతుకుతాం, పువ్వుల కోసం వెతుకుతాం, అప్పుడు అష్టోత్తర శతనామాలు కొత్తగా చదవడం మొదలు పెడతాం. ప్లానింగ్ ఉండాలి మరి, అందుకని బాగా గొప్ప ప్లాన్ ఉండాలి. అవునా, ఈ త్రేతాయుగంలో ప్లాన్ వేసాడు ఆయన ద్వాపర యుగంలో తప్పడానికి. ఇప్పుడు వాడు చచ్చాడు. ఇంత కథ ఎందుకు చెప్పారు గురువుగారు, కొంచెం ఆలోచించండి. మరి సరదా కోసం మధ్యలో పురాణంలో డీవియేట్ అవ్వాల, ఇది డీవియేషన్ కాదు, కరెక్ట్ అయిన కథ, ఇదే నిజమైన పురాణం కాదంటే గురువుగారు ఎప్పుడు డీవియేట్ అవ్వరు. ఇప్పుడు ముచ్చుకుందుడు వీడు చచ్చిపోగానే ఆశ్చర్యపోయి ఎవడు వీడు, నన్నెందుకు తన్నాడు, అగ్నిజ్వాలలు కళ్ళల్లోంచి వచ్చి వీడు ఎందుకు బూడిదయ్యాడు అనుకుంటూ ఉండగా దేవతలు ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. ఓహో నేను నిద్రపోతున్నాను, వీడు బలాత్కారంగా లేపాడు చచ్చాడని అర్థమైంది. ఇప్పుడు నేనేం చెయ్యాలనుకుంటూ ఉంటే ఎదురుగుండా మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు నీలమేఘఛాయ శరీరుడు ప్రత్యక్షమేవగానే ఈయన ఆశ్చర్యపోయి తమరెవరంటే నేనెవరో నాకే తెలియదు అన్నాడే. నా గురించి ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు, నాకు కూడా తెలియనంత శక్తి నాది. నక్షత్రాల కంటే ప్రాచీనుణ్ణి, చంద్రుడు సూర్యుడి కంటే ప్రాచీనుణ్ణి, నేను ఎప్పుడు పుట్టానో ఈ సృష్టిలో ఎవరూ తెలుసుకోలేరు. నా గురించి ఒక్క రవ్వంత సూర్యుడికి తెలుసు, ఒక కొంత మిగతా త్రిమూర్తుల్లో ఇద్దరికీ తెలుసు, నా అంతవాణ్ణి నేను అనగానే అప్పటికి అర్థమైపోయింది. ఇక ఇలా మాట్లాడుతున్న నీవు వాసుదేవుడివి నాకు అర్థమైంది. మా కుల పురోహితుడు గర్గాచార్యుడు ఒకప్పుడు చెప్పాడు, 28వ ద్వాపర యుగంలో నువ్వు కొండగుహలో నిద్రపోతూ ఉంటే నీకు దర్శనమిస్తాడు వాసుదేవుడని, ఆ వాసుదేవుడు నీవే అని భక్తితో చాలా స్తోత్రం చేశాడు. చేసి నాకు ముక్తినియ్యి అనగా, నాయన నీవు నిద్రపోతుండగా నిన్ను తన్నినవాడు కాలయవనుడు, వాడు యాదవుల చేతిలో చావడ గనకే వాడిని ఇంత దూరం తీసుకొచ్చి నీ ద్వారా వాడిని సంహరింపజేశాను. ఈ విధంగా నువ్వు నాకు ఉపకారం చేసావు, భగవత్ సేవ చేసావు గనక నువ్వు కోరిన కోరిక తీర్చాలి, కానీ నీకు ముక్తి ఇవ్వలేను అన్నాడే. స్వామి నీ దర్శనం అయ్యింది, ముక్తి ఎందుకు ఇవ్వవంటే ఆయన అన్నమాట వినండి, నువ్వు రాజుగా ఉన్నప్పుడు జంతువుల్ని వేటాడి ఆ శవాలు ఇంటికి తీసుకొచ్చావు, లేడీని చంపితే అది ఏమవుతుంది శవమేనా, అలాంటి శవాలు పట్టుకొచ్చి వాటిని వండించుకు తిన్నావు, శవభక్షణ చేసిన వాడికి ముక్తి రాదు అన్నాడే. మరి ఏం చెయ్యాలి? నేను చెప్పిన దాంట్లో రవ్వంత అసత్యం ఉంటే మీరు భాగవతంలో చదవండి, ఆ తర్వాత మాట్లాడండి. నువ్వు జంతు హింస చేసావు, మిక్కుటంగా చేసావు, ఆ పాపం తొలగితే కానీ ముక్తి రాదు. అయ్యో ఏదో మాంసాహారం మీద రుచి కొద్దిగా పనిచేశానండి అంటే ముక్తికి అనర్హుడు అనలేదు నేను, వెంటనే రాదన్నాను. ఈ జంతు హింస పాపం పోయి శవభక్షణ పాపం పోవడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళు, అక్కడ సరస్వతీ నది పుట్టిన ప్రాంతం కొండ ఎత్తుగా ఉంటుంది. సరస్వతీ నది రా కొండలను చూస్తున్నాను కదా, ఆ పై కొండ భాగం మీద కూర్చో, అక్కడ కూర్చుని కలియుగ అంతం వరకు తపస్సు చేయి, కలియుగం అంతం అయ్యేటప్పుడు నేను నీకు వైకుంఠం ఇస్తానన్నాడు. అప్పుడు ముచుకుందుడు కాలినడకన అక్కడి నుంచి బయటికి వచ్చాడు. రాగానే కొండగుహలోంచి తాడి చెట్టు మోకాల దగ్గరకు వచ్చిందిట. ఏది ఇప్పుడున్న తాడి చెట్టు ఆయనకి మోకాల దగ్గరకు వచ్చిందంటే ఆయన ఎంత పొడుగున్నాడో ఆలోచించండి. ఆ రోజుల్లో ఎలా ఉండేవారో మనుషులు అంటే, ఆనాటి మనుషులకి ఇప్పటికీ అంత తేడా వచ్చింది. ఇప్పుడు ఆ మ్యూజియంలో కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తులు మనకంటే పొడుగ్గలేవు. అంటే అవి పట్టుకున్న వాళ్ళు ఆ రోజులు ఎంత పొడుగ్గా ఉన్నారు, ఎంత బలవంతులు ఆలోచించండి. మనం క్రమంగా అలా అలా అయిపోతున్నాం. మరి కొద్ది రోజులకి ఏమవుతుందో తెలుసా, ఈ కుర్రాడు అందరిలోకి బాగా పొడుగోడి కింద లెక్కట. అంత అయిపోతారట మనుషులు పొట్టిగా. ఇంత పొడుగు కుర్రాడు, ఆ వెనక అతను పొట్టి పిల్ల, ఇంతంత పిల్లలకి అప్పటికొక 30 ఏళ్ళు వస్తాయట, వాడికి వెళ్ళి చేస్తారు. ఆయుద్దాయం ఎంతో తెలుసా, 16 ఏళ్ళకి చచ్చిపోతారట. 9 ఏళ్ళకి గర్భవతులు అవుతారని చెప్పారండి భవిష్యత్ కాలంలో. పొట్టేళ్ళు, పొట్టి చెట్లు, బొప్పాసుకాయ చెట్లు సగం చెట్టు ఎంత ఉంటుందో తాడి చెట్టు అంత పొడుగు ఉంటుందిట. అబ్బాబా ఎంత పొడుగో ఈ చెట్టు అంటారట. లిల్లీ పుట్లు వీళ్ళే, వీళ్ళకి అవుట్ పుట్లు ఉండవు, ఇనుపుట్లే తప్ప, అలా అయిపోతారు. కాబట్టి అలాగ పొట్టిగా ఉన్న చెట్లు చూసి నవ్వుకుంటూ ఆయన హిమాలయాలకు వెళ్ళి, అదిగో సరస్సు దగ్గర ఇప్పటికి కూడా తపస్సు చేస్తున్నాడు ఆయన, అక్కడే ఉన్నాడు. ఈసారి వెళ్ళినప్పుడు ఆయనకు నమస్కరించి, మాకు కనపడమంటే కనపడితే అదృష్టం బాగుంటే కనపడవచ్చు, మహానుభావుడు ఆయన, యుగాంతంలో కానీ ముక్తి రావడంలా. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, హింసా పాపం వల్ల ఈ శవములు తిన్న పాపం ఉన్నంత వరకు స్వర్గం రావచ్చు కానీ ముక్తి రాదు. ముక్తి రావాలంటే ఈ భక్షణ పాపం పోవాలి. అందుకని అగ్నిహోత్రుడు ఏమన్నాడు విష్ణుమూర్తితో ఒక రోజున, స్వామి పార్వతీదేవి నన్ను శపించింది సర్వభక్షకుండా అయిపోమ్మంది, నేను శవాలు తగలబెడుతున్నాను, ఇప్పుడు శవభక్షకుండా అవుతున్నాను, పెంట తగలబెడుతున్నాను, ఈ పాపముల వల్ల నా శరీరం అపవిత్రం అయిపోయింది, నేను దేవతలలో పూజార్హుణ్ణి కాకుండా పోయాను అనగా ఆయన నవ్వి, నువ్వే కాదు భూలోకంలో చాలామంది ఉన్నారు, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉన్నది, బదరి వెడితే ఇలాంటి పాపాలన్నున్న పోతాయటండి. అస్త్యేక పరమోపాయో భవతః పాప నిష్కృతౌ సర్వభక్ష్యాఖ్య దోషస్య బదరీం శరణం శ్రేయ. విష్ణుమూర్తి స్వయంగా ఏమని చెప్పాడు, ఈ ప్రపంచములో అన్నిటికంటే గొప్ప ఒక మార్గం ఏమిటి, సర్వపాపాలు పోవడానికి, సర్వభక్షత్వ దోషం పోవడానికి, బదరీకి వెళ్ళడమే. కావాలంటే వ్యాసుడిని అడుగు అన్నట్ట విష్ణుమూర్తి చెప్పిన మాట. అప్పుడు వ్యాసుడు చిరంజీవుల్లో ఒకడు కదా, ఆయన ఎప్పుడు ఉంటాడే, ఆయన వెంటనే అగ్నితో శ్రీమన్నారాయణుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు, చెబుతున్నాను విను, నీ పాపం తొలగడానికి వెంటనే పరమ పవిత్రమైన బదరీ క్షేత్రానికి వెళ్ళు. బదరీలో ఎల్లవేళలా శ్రీమన్నారాయణుడు ఉంటాడు, 2 రూపములతో ఉంటాడు, నరుడు నారాయణుడు అనే 2 రూపాలతో ఉంటాడు. విష్ణు తన శరీరాన్ని 2గా విభజించుకొని ఒక భాగమునకు నరుడిని, 2వ భాగమునకు నారాయణుడని పేరు పెట్టాడు. ఈ నరనారాయణులిద్దరూ నిరంతరం అక్కడే ఉంటారు ఆ కొండ మీద. అక్కడ గంగానదిలో స్నానం చెయ్యి, హరికి నమస్కారం చెయ్యి. ఆ నమస్కారం కూడా ఎలాంటి నమస్కారం చేయాలట, దండవత్ ప్రణిపాతేన సర్వపాపక్షయో భవేత్. ఎంత తేలిక ఈ ఉపాయం అవునా. ఏం చెప్పారు అక్కడ, బదరీకి వెళ్ళు, అక్కడున్న గంగలో స్నానం చెయ్యి. స్నానం చేశాక బదరీ నారాయణునికి కర్ర పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కారం చెయ్యి. దానికి దండ ప్రణామం అని పేరు. దండం అంటే కర్ర, ఒక కర్ర ఇలా పారేయండి, టక్కర పడిపోతుందా లేదా. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది దండ ప్రణామం చేస్తున్నారు, అలా నేల మీద పడిపోతారనమాట. ఆ పడిపోవడాన్ని ఏమంటారు, దండ ప్రణామం. అందున 8 అవయవములతో నమస్కారం చేస్తే సాష్టాంగ దండ ప్రణామము అంటారు. అంగము అంటే అవయవం, ఈ అవయవాలు నేలకి తగిలితే అది దండ అంగ ప్రణామం. 8 అవయవాలు నేలకి తగిలించి నమస్కారం చేస్తే అష్టాంగ దండ ప్రణామం. స అంటే కూడిన విత్ అన్నమాట, స అష్టాంగ 8 అంగములతో కూడిన దండ ప్రణామము, ఒక కర్రలాగా పడి నమస్కరించుట. వరస ముందు వక్షస్థలం నేలకి తగిలించాలి, శిరస అంటే తల ఇలా నేలకి తగిలించాలి, దృష్ట్యా కన్నులు అన్నమాట, ఈ కన్ను నేలకి ఇలా తగిలించాలి, కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి కాదు. అందువల్ల ఉరస శిరస దృష్ట్యా. మనస్సు కూడా అక్కడే లగ్నం చేయాలి. మనస్సు కనబడదుగా నమస్కరిస్తున్నప్పుడు, మన మనస్సు ఇంటి మీదకి వెళ్ళకూడదు. మనస్సు అక్కడే గురువు పాదాల మీదో లేక దేవపాదాల మీదో ఉండాలి, ఇంకెక్కడుంటే అక్కడే ఉండాలి. వచస వాక్కుతో కూడా నారాయణాయ నమః నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః అనుకోవాలి. అలా వాక్కుతో కూడా నమస్కారం చేయాలి. పద్భ్యాం, రెండు కాళ్లతోటి. పత్ అంటే పాదం, పద్భ్యాం అంటే రెండు కాళ్లతో, రెండు కాళ్లతో. అందుకే ఈ కాలు మారుస్తాం పడుకున్న వాళ్ళం. ఇలా పడుకుని నమస్కరించేటప్పుడు ఈ కాలు ఆ కాలు ఒకదాని మీద కొట్టి ఇలా చేరుస్తారు. రెండు పాదములతో నమస్కారం చేయాలి. కరాభ్యాం, ఇలాగే రెండు చేతులు ఇటు ఇటు తిప్పి రెండు చేతులతో కూడా ఆ దేవుడికి నమస్కరించాలి. ఆ తర్వాత కర్ణాభ్యాం, కుడి చెవి ఎడమ చెవి ఇలా నేలకి తగిలించాలి. ఈ విధంగా చెవులతో కూడా నమస్కారం చేయాలి. దీనిని అష్టాంగ నమస్కారం అంటారు. ఎన్ని అవయవాలు మళ్ళీ చూడండి, ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచస, తథ పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఈ అవయవములు ఎప్పుడు రోజు చేస్తున్నా కానీ ఒకసారి చేతులు కాళ్ళు తిప్పడం, ఈ కుడి చెవి ఎడం చెవి నేలకి తగిలించడం, కన్ను ఎడం కన్ను ఈ రెండు నేలకి తగిలించడం చేస్తే అప్పుడు సంపూర్ణముగా అష్టాంగ నమస్కారం చేసినట్టు అవుతాం. ఇలా బదరి వెళ్ళి గంగా స్నానానంతరం స్వామి సన్నిధానంలో లోపల ఎక్కర్లా బయట, గుడి బయట ఎక్కడైనా సరే అలా నమస్కారం చేస్తే చాలు, సర్వ పాపక్షయో భవే, తాక్షణమే సమస్త పాపములు భస్మం అయిపోతాయి, నశించిపోతాయి అని స్కాంద పురాణంలో వైష్ణవఖండంలో బదరీ మహిమలో 2వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెప్పారు. అంత స్పష్టంగా చెప్పారు. ఆ శ్లోకం కూడా గుర్తుపెట్టుకోండి, 30వ శ్లోకం 2వ అధ్యాయం. అలాగే వెంటనే ఆయన ఏం చేశాడు, మహావేగంగా ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేసి గంధమాదన పర్వతానికి వచ్చాడు. గంధమాదనం దాటగానే బదరీ. గంధమాదన పర్వతం చాలా ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తైన గంధమాదన పర్వతం మీద అరటి తోట ఉన్నది. ఆ రంభావనంలోనే ఎప్పటికీ ఆంజనేయుడు ఉంటాడు. ఆ పైకి ఎక్కడం మన వల్ల కాదు, చాలా కష్టం. అయినా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం మంచి సువాసన వస్తుంది. చక్కెరకి వెళ్ళే అరటిపళ్ళ వాసన, తర్వాత రకరకాలైన పుష్పముల సువాసన, సౌగంధిక పుష్పాల వాసన వస్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి విష్ణువునకు నమస్కరించి భక్తితో నారాయణుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు. మీరు కూడా అగ్ని చేసిన స్తోత్రాన్ని నేను చెబితే అనండి. అగ్ని ఏ విధంగా శుద్ధుడయ్యాడో మనంలాగా అగ్ని వంటి పవిత్రులం అయిపోతాం. విశుద్ధ విజ్ఞాన ఘనం పురాణం సనాతనం విశ్వసృజాం పతిం ఏకమేకం జగదేకనాథం నమామి అనంతాశ్రిత శుద్ధబుద్ధిం మాయామయీం శక్తిముపేత్య విశ్వకర్తారం ఉద్దిశ్య అజోపయుక్తాం సత్వేన చ అస్య స్థితి దుం ఉగ్రం తో తమోభి గ్రాసితారం ఈడే విద్యయా విశ్వవిమోహితాత్మా విద్యైక రూపం వితతం లోక్యాం విద్యా తత్వాత్ అకలజ్ఞం ఈశం అవిద్యయా జీవమహం పద్యే తేచ్ఛయా ఆవిష్కృత యోగం ఆభోగ భోగార్పిత యోగయోగం కౌసేయ పీతాంబర దుష్టశక్తిం విచిత్ర తిక్త్యష్టం మయే ఇష్టమీడే అథ ప్రసన్నో భగవాన్ సర్వై హృది స్థిత ప్రోవాచ మధురం క్యం పకం నార్థినం. పరమ పవిత్రమైన స్వచ్ఛమైన విజ్ఞానస్వరూపమైన నీ రూపమునకు నమస్కారం. నీ రూపం పురాణం పాతది కొత్తగా ఉంటుంది, సనాతనమైనది. నీవే గురువి, బ్రహ్మకి గురువి. అనేక రూపాలు ఉంటాయి కానీ ఒక్క రూపంతోనూ ఉంటావు. జగదేకనాథుడివి, నీకు నమస్కారం. మాయామయమైన వైష్ణవీ శక్తి లేకుండా నీవు అవతరించవు, అటువంటి నీకు నమస్కారం. సమస్త లోకాల్ని రక్షించే నీకు నమస్కారం. అవిద్య వల్ల ఈ విషయాన్ని అప్పుడప్పుడు వ్యామోహంలో పెడతావు. ఆ తర్వాత మళ్ళీ నిన్ను స్మరించినటువంటి వాళ్ళకి జ్ఞానం ఇస్తావు, అవిద్యామాయ తొలగిస్తావు, అటువంటి నీకు అష్టశక్తులన్న నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, ఈ రోజు నుంచి నీవు నాకు ముఖమవుతావు. ఏమన్నాడు ఆయన? నా ముఖం అవుతావు అన్నాడు. నాకు ముఖం అవ్వడం వల్ల ఇక నీకు అపవిత్రత ఎందుకు ఉంటుంది? ఉండదు. బదరీ వచ్చి గంగలో స్నానం చేసి నాకు సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల నీకు సమస్త పాపాలు పోయాయి. ఈ రోజు నుంచి నీ ద్వారా నేను ఆహారం స్వీకరిస్తాను. అగ్నిలో వేస్తే అది విష్ణువుకు అందుతుంది. అందుకే యజ్ఞంలో ఆయన పేరు చెప్పి వస్తున్నాం కదా. ఆ రోజు నుంచి అగ్నిని తన ముఖంగా మార్చుకున్నట్టు విష్ణువు, ముఖమపి దహనః, దహనుడు అగ్ని విష్ణువునికి ముఖమయ్యాడు. ఇది పరమ పవిత్రమైన బదరీ క్షేత్ర మహామహిమ. అందువల్లే బదరీ వెళ్ళాలి, ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకోవాలి. చేస్తే ఈ కథ విన్నవాడికి, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా పాతకాలం నుంచి విముక్తి పొందుతారు. ఆ తర్వాత శివుడు స్కందుడికి ఏం చెప్పాడు? ఆ కొండ మీద 5 శిలలు ఉన్నాయి. బదరీ క్షేత్రంలో 5 శిలలు ఉన్నాయి. అవి ఏమేమిటో చెబుతున్నాను విను. నారది నారసింహీచ వారాహి గారుడి తథా మార్కండేయీతి విఖ్యాతాః శిలాః సర్వార్థ సిద్ధిదాః. ఆ కొండ మీద నారదీశిల, నారసింహీశిల, వారాహీశిల, గారుడీశిల, మార్కండేయీశిల. మార్కండేయి అంటే మార్కండేయుడు ఉన్న శిల కాబట్టి మార్కండేయి అంటాం అన్నమాట. వారాహి వరాహస్వామి వారికి సంబంధించినది. అలాగా ఈ 5 శిలలు అక్కడే ఉన్నాయనగానే మళ్ళీ స్కందుడు ఆ శిలలు ఎలా వచ్చాయని అడిగాడు. అందులో మొదటిది నారది. ఒకప్పుడు నారదుడు ఈ బదరీ క్షేత్రానికి వచ్చి ఒక పవిత్రమైన రాయి మీద కూర్చుని 60,000 సంవత్సరాలు తపస్సు చేశాట. 60,000 సంవత్సరముల కఠోర తపస్సునకు మెచ్చుకొని శ్రీమన్నారాయణుడు అక్కడ దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, నీకేం కావాలంటే నాకేం వద్దు, సర్వకాల సర్వావస్థల్లో నిన్ను స్మరించాలి, నువ్వు ఎక్కడున్నా అక్కడికి రాగలిగే శక్తిని ప్రసాదించు అనగా, సందేహం లేకుండా నీకు ఆ వరం ఇస్తున్నాను, ఈ రాయి నీ పేరు మీదుగా ఇక్కడ నారదశిల అని పిలువబడుతుంది. నారదశిల, నారదీశిల. ఈ శిలని తాకిన వాడికి కూడా ఏదో ఒక జన్మలో నీకొచ్చిన మహిమలు వస్తాయి. శరీరం విడిచిన వాళ్ళు నారద శక్తి పొందుతారు అని వరం ఇచ్చాడు. ఆ కొండ మీద ఇవన్నీ ఉన్నాయండో, నేను అన్ని చూశాను అదృష్టవశాత్తు. ఈ మధ్యకాలంలో 2011 తర్వాత మాత్రం వెళ్ళలేకపోయానండి, అంటే 10 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇంతకాలం నేను బదిలీ వెళ్లకుండా ఉండడం ఇదే ఆశ్చర్యం కలిగించే కాలం. 2011 లాస్ట్ అండ్ ఫైనల్గా వెళ్ళాను, అప్పుడే 2021. అందుకే 2022 మాత్రం గ్యారంటీగా వెళ్ళాలని కంకణం కట్టుకున్నాం. దైవానుగ్రహం వల్ల సాధారణంగా అక్కడికి 2 సెప్టెంబర్లో వెడితే సెప్టెంబర్లో మరీ మంచిది. భాద్రపద మాసం చాలా ఇష్టం ఆయనకి. ఏమో పరమాత్మ సంకల్పం, రోజు విఘ్నేశ్వరుని తలుచుకుని అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆయన తీసుకెడతాడు. వెళ్ళాక మనం అక్కడ ఆ రోజు ఉండగలిగామో మహర్జాతకులం అవుతాం. ఆ శిలల్లో నారద శిలని తప్పనిసరిగా ముట్టుకోవాలి, నమస్కరించాలి, అప్పుడు నారద మహిమలు వస్తాయి. ఇక 2వ శిల నారదశిల తర్వాత మార్క్ అంటే ఆర్డర్లో చెప్పట్లా, మార్కండేయ శిల గురించి చెప్పాడు. నిజానికి నారది వారాహి గారుడి ఇవి చెప్పాడా? ఈ వివరణ చెప్పేటప్పుడు మాత్రం స్కందుడు నారదశిల గురించి విన్నాక మార్కండేయ శిల గురించి చెప్పన్నాడు. ఇది ఆర్డర్లో 5వది, కానీ 2వదిగా వివరణలో వస్తుంది. అయితే చెబుతున్నాను వీరు, పూర్వం త్రేతాయుగంలో మార్కండేయుడికి ఒక కోరిక కలిగింది. 7 కల్పముల పాటు ఆయుష్ పొందాడు ఆయన. 7 కల్పముల ఆయుష్ అయిపోయినా సరే హరితత్వం తెలియటం లేదు ఆయనకి. విష్ణువు యొక్క కడుపులో కడతాడు, బయటకు వచ్చాడు. మీరు దొరకడం అన్నారు కదా, మర్యాకులో ఉన్నటువంటి కృష్ణుడు నోట్లోకి వెళ్ళాడు. కానీ హరి మీద సంపూర్ణ భక్తి, హరితత్వం ఎలా తెలుస్తాయి అనిపించింది ఆయనకి. వెంటనే ఒక రోజున మధురా నగరానికి వెళ్ళాడు. మధురా నగరం 7 మోక్షపురాలలో ఒకటి. బృందావన ప్రాంతం అక్కడిదే. యమునా నది నిరంతరం అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. రాధామాధవులు, గోపికలు వీళ్ళంతా కృష్ణుడితో అక్కడ రాసక్రీడలాడిన దివ్య ప్రదేశం అది. ఆ దివ్య ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అది తలుచుకుంటే మళ్ళీ శరీరం గగురుపాటు గురైపోతుంది మనకు అనమాట. అటువంటి ప్రాంతంలో నారదుడి దగ్గరికి వెళ్ళాట మార్కండేయుడు. వెళ్ళి ఆయనకి నమస్కరించి, ప్రభు నేను శాశ్వతంగా విష్ణుతత్వం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎప్పటికీ విష్ణుమాయ నన్ను మోహంలో ముంచకుండా నాకు విష్ణువు మీద భక్తి కలగాలంటే ఏం చేయాలని అడిగితే, ఇన్ని తీర్థయాత్రలక్కర వెళ్ళిపో బదరి అన్నాడు. బదర్యాఖ్యం మహాక్షేత్రం సాన్నిధ్యం నిత్యదాహరే. బదరి అనే ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నేను ఎలా అయితే పూర్వం ఒక రాయి మీద కూర్చుని తపస్సు చేశానో అలాగే అక్కడ ఒక రాయి మీద కూర్చో. ఎప్పుడు అక్కడ శిలలు సాలగ్రామాలు, అక్కడలో ఉన్న ఒకనొక సాలగ్రామ శిల మీద కూర్చుని కఠోర తపస్సు చేయి, ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రమును నిరంతరం విడిచిపెట్టకుండా జపము చేసినట్లయితే నీకు శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. ఇక నీకు విష్ణువు తన మాయ నీ మీద ప్రయోగించకుండా వైష్ణవ మాయ వల్ల నీకు ఇబ్బంది లేకుండా వరమిస్తాడు అనగానే వెంటనే ఆయన అక్కడికి వెళ్ళాడు. పరమ పవిత్రమైన బదరీక్షేత్రానికి వెళ్ళి కఠోర తపస్సు చేశాడు. ఎంతకాలం? లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన అంటే చిరంజీవి గనక. ఆ తపస్సునకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ఈరోజు నుంచి వైష్ణవమాయ నిన్ను భ్రమలకు గురి చెయ్యదు, పూర్తిగా వైష్ణవమాయని ఎవరు అర్థం చేసుకోలేరు, నా పక్కనున్న భార్యకే తెలియదు వైష్ణవమాయ గురించి, ఇక నీకేం తెలుస్తుంది, కానీ మాయా ప్రభావానికి గురై అజ్ఞానంలో పడకుండా నీకు వరం ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు. మార్కండేయుడు అప్పటి నుంచి వైష్ణవమాయ వల్ల భ్రమలకి గురి కాకుండా సుఖంగా శ్రీమన్నారాయణుడిని సేవించగలిగాడు. ఆ మార్కండేయుడు ఆనాడు కఠోర తపస్సు చేసిన శిల ఆయన పేరు మీదుగా మార్కండేయ శిల అని పిలువబడింది. ఆ శిలని ముట్టుకున్నవాడు కూడా వైష్ణవమాయ వల్ల భ్రమలకి గురికాడు, సంసారంలో ఇరుక్కుపోకుండా ఉంటాడు. ఇక తర్వాత శిల వైనతేయ శిల, అదే గారుడీ శిల లేక గరుడ శిల. దీని గురించి చెప్పన్నాడు స్కందుడు. ఇప్పటివరకు రెండు శిలలు చెప్పాం మనం, మూడోది ఇది. అయితే చెబుతున్నాను విను, ఒకప్పుడు వినతకి కశ్యప ప్రజాపతి వల్ల అరుణుడు గరుడు అని ఇద్దరు పుట్టారు. అందులో అరుణుడు సూర్యుడికి సారథి అయ్యాడు, ఆయనే అరుణాచలం అనే క్షేత్రంగా కొండగా కూడా మారాడు. ఇక రెండో వాడు గరుడు, 30,000 సంవత్సరముల పాటు బదరీక్షేత్రంలో మహాతపస్సు చేశాడు. బదరీలో ఒక రాయి మీద కూర్చుని 30,000 సంవత్సరాలు, ఎందుకని, విష్ణువునికి వాహనం అవ్వాలని. విష్ణువు అంత పూర్వం నువ్వు వాహనం అవుతావని వరం ఇచ్చినా ఆ వరం వెంటనే పూర్తవలేదుట. చెప్పాక అమృతం తెచ్చేటప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలంటే నేను నీకు వాహనం అవ్వాలన్నట్ట. వరం ఇచ్చాక వరం ఏమో ఇంకా పూర్తి చేయట్లేదు ఆయన, అనగా గరుత్మంతుడి వాహనంగా దగ్గరికి తీసుకోవట్లా. ఉద్యోగం ఇస్తామని ఆర్డర్ ఇచ్చేశారు, కానీ జాయినింగ్ రిపోర్ట్ లేదు, జీతం లేదు, నా దగ్గర వాహనం అవుతావన్నాడు కానీ నీకు వాహనం అయ్యే యోగం పట్టలేదు. అందుకని బదరీ వచ్చి నారదుని సలహా మీద 30,000 సంవత్సరాలు తపస్సు చేసేటేకంగా. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, అంతకాలం వాళ్ళు ఎలా బతికారంటే అదే విష్ణు యొక్క అనుగ్రహం అన్నమాట. త్రింశద్వర్ష సహస్రాణి, త్రింశత్ అంటే 30, వర్ష సహస్రాణి అంటే సంవత్సరములు 1000, 30,000 సంవత్సరములు తపస్సు చేశాట. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై దివ్య రూపంతో దర్శనమిచ్చి, ఈ రోజు నుంచి నువ్వు నాకు శాశ్వతంగా వాహనంగా ఉంటావు, సాధ్యమైనంత వరకు నీ మీద ఎక్కడికైనా పెడతాను, ఏ తాతయ్య గారన్నా చిన్న మారుతి కారు తెచ్చిన అందులో ఎక్కకుండా నేను నీ మీద ఎక్కి పెడతాను, ఒక్క పద్మాకర్ గారి వాహనంలోనే పెడతాను, పెడితే ఇంకెవరి దాంట్లో వెళ్ళను అని వరం ఇచ్చేశాడు. ఈ విధంగా భగవంతుడు ఆయనకు వరం ఇచ్చాడు, పరమ పవిత్రమైన వాహనం అయిపోయాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు తపస్సు చేసినటువంటి శిల ఆయన పేరు మీదుగా గరుడ శిల, వైనతేయ శిల అని పిలువబడింది. ఆయన కోరుకున్నట్ట, ఇయం మన్నామ విఖ్యాత సర్వపాపహరాశిల, నేను తపస్సు చేసిన ఈ రాయి నా పేరు మీదుగా గరుడ శిల అని కలియుగం అంతవరకు పిలువబడేటట్టు చూడు, ఇక్కడికొచ్చి ఈ శిలని భక్తితో తాకిన వారికి సమస్త పాపములు తొలగునట్లుగా వరమిమ్మనగానే అలాగే విష్ణు వరమిచ్చాడనమాట. ఇది గరుడ శిల. ఆ తర్వాతది వారాహీ శిల. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని పైకెత్తాడు. భూమిని పైకెత్తిన తర్వాత కొంతకాలం పాటు ఈ క్షేత్రానికి వచ్చి వరాహ రూపంలో ఒక రాతి మీద కూర్చుని తపస్సు చేశాడు. విష్ణువు తపస్సు చేశాడు అక్కడికి. ఆయన భగవంతుడు తనను గురించి తానే తపస్సు చేశాడు. ఆ తపస్సు చేశాక ఆయనకి సిద్ధి కలిగిందిట. ఎంత విచిత్రం అండి ఇది, అందరికీ సిద్ధి ఇచ్చే పరమాత్ముడు వరాహ రూపంలో తపస్సు చేసి నాకు ఇక్కడ కూర్చోవడంలో సిద్ధి కలిగిందన్నట. అప్పుడు దేవతలు నవ్వి, ఇదే నీ లీల, నీకు కూడా సిద్ధి ఇచ్చిన ఈ శిల నీ పేరు మీదుగా వరాహీ శిల అని పిలువబడుతుంది, ఈ శిలని మేము భక్తి శ్రద్ధలతో నమస్కరించినంత మాత్రం చేతనే మాకు అన్ని కోరికలు తీరాలి, మాకు కూడా సిద్ధి కలగాలి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. అదిగో అప్పటి నుంచి వారాహీ శిల మనందరికీ సిద్ధినిచ్చేటటువంటి శిల, ఆనందమిచ్చే శిల అయ్యింది. ఇక ఆఖరిది నారసింహ శిల. దీని గురించి కూడా స్కందుడు అడిగితే శివుడు చెప్పాడు, ఒకప్పుడు హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడేశాడు విష్ణువు, ఆ తర్వాత కోపం తగ్గలేదు ఆయనకి, తగ్గక అటూ ఇటూ దూకాడు, చాలా చోట్ల తిరిగాడు, ఎన్నో చోట్ల ఆయన క్షేత్రాలు వచ్చే అహోబలం, యాదగిరి, మరి అక్కడికి వెడితే సింహాచలం, ఇలాంటి అనేక క్షేత్రాల్లో నరసింహస్వామి వెలసాడు. అలాగే ఆయన తిరుగుతూ తిరుగుతూ బదరీ వచ్చాడు. బదరీ రాగానే లక్ష్మీదేవి ఆయన పాదాలకు నమస్కరించి, ఇంకెక్కడ నువ్వు అరుపులు అరవడం మానేసి ఇక్కడ ఎక్కడో కూర్చొని తపస్సు చేయి నీ కోసం అందిట. భార్య చెప్పగానే ఎవరికైనా కోపం తగ్గిపోతుందండో. ఎంత బయట అరిచినా ఇంటికి వచ్చాక భార్య నోరు మూసుకుని ఇడ్లీ తింటావా లేదంటే అంటాడు. అంటే నోరు తీసి మూసుకు ఎలా తిన్నాని, నోరు మూసుకు తినమంటే అర్థం మాట్లాడకుండా తినమని, ఇడ్లీ తినేటప్పుడు నోరు తెరవద్దని కాదు తిను అనగానే అని తింటాడు. చట్నీ వేయినా అని మళ్ళీ గరిటెత్తిందా తింటాడు. అలా తినాలట్టు కూడా. కలియుగంలో అలా చేస్తే భర్తలకి పుణ్యం వస్తుంది నేను అలా ఎవరో చెప్పారు. కాబట్టి అప్పుడప్పుడైనా భార్య మాట వినాలి. వినపతి ఎలాగంటే ఎప్పుడు చూసినా విడితే పెత్తనం ఏంటి, భార్యామణిని గౌరవించినటువంటి వాడు, భార్య చెప్పినటువంటి ఇడ్లీ తిన్నవాడు, సాంబారు తిన్నవాడు, పిలవగానే భోజనానికి వచ్చేవాడు ఈ జన్మలోనే తరిస్తారు. అందువల్ల ఈయన కూడా లక్ష్మీదేవి చెప్పి చెప్పగానే అక్కడ కూర్చుని అంత ఉగ్రత్వం విడిచిపెట్టేట. ఆరుద్రండి నేను మీకు మన చెప్పినట్టుగా ఇంత నాస్తికుడు అద్భుతమైన పాటలు రాస్తాడు కదా, చంచులక్ష్మి రాస్తాడు. లక్ష్మీదేవి చంచులక్ష్మి అలా తాకగానే స్వామివారి కోపం పోయిందిట. కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో, కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో, అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా, ఇంతి కంటి చూపుకి ఇనుమైన కరగునని, అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా. ఎంత అందమైన మాట అండి. కాంత చేతిలో ఏ మంత్రం ఉందో, ఎంత భీకరుండైనా శాంతముంది తీరునే, ఇంతి కంటి చూపుకి ఇనుము కరుగుతుందిట. ఇలా ఎలా మారిపోయామంటాడు ఆయన. నిజంగానే లక్ష్మీదేవి అలా చూడగానే అన్నీ మర్చిపోయి అక్కడ రాయి మీద కూర్చుని తపస్సు చేసి శాంతత్వం పొందాడు. ఆనాడు ఆయన తపస్సు చేసిన శిల బదరీలో నారసింహశిలగా పిలువబడింది. అక్కడ తపస్సు చేస్తే ముందు ఉగ్రత్వం కోపం పోతుంది, శాంతత్వం కలుగుతుంది, శాంతుడికి ముక్తి వస్తుంది. ఈ ఐదు శిలల గురించి శివుడు స్కందునికి చెప్పాడు. మరిన్ని విశేషాలు రేపు ఏకంగా 17వ రోజులో మనం ముచ్చటించుకోవడం చూస్తుండగా మనకి అప్పుడే 17వ రోజులో కొంచెం 16 రోజులు గడిచిపోయిందవునా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిజా గోబ్రాహ్మణే ప్రశుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.